కొద్ది సమయం నీ వాక్యాన్ని ధ్యానం చేస్తుంటుండగా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని, మా ద్వారా ఘనత మహిమ ప్రభావాలు పొందమని, ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు స్తుతి చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో అత్యున్నత బ్రతిమిలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుడారా, ఈ ప్రత్యేకమైనటువంటి సమయం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగాన్ని ఒకసారి చూద్దాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 1 మరియు 2 వచనాలని మనం చదువుకుందాం. 1 మరియు 2 వచనాలని మనం చదువుకుందాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి పాపము సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కట్టయి దాన్ని కొనసాగించు అటైన యేసు వైపు చూచుచు మన ఎడల ఉంచబడిన పందెములో ఓపికకు పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు అవమానమును లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, వాస్తవానికి ఈ చదవబడినటువంటి లేఖన భాగంలో ఈ 2 వచనాల్లోనే చాలా ప్రాముఖ్యమైన అంశాలు ఉన్నాయి. మనం ధ్యానం చేయవలసినటువంటివి, నేర్చుకోవలసినటువంటివి, అనుసరించవలసినటువంటివి. అయితే మనకున్నటువంటి సమయాన్ని దృష్టిలో పెట్టుకొని నేను కొన్ని విషయాల్ని ఈ ఉదయకాల సమయంలో మీ ముందుకు తీసుకుని రావడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఇక్కడ నేను మరలా 2వ వచనాన్ని చదువుతున్నాను. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి అని చెప్తున్నాడు. మనము కూడా అని ఎందుకన్నాడంటే, పైన 11వ అధ్యాయంలో మనం చూస్తే చాలా మంది ఈ రీతిగా సులువుగా చిక్కులు పెట్టేటువంటి ఆ పాపము నుంచి, ఆ భారము నుంచి వాళ్ళు ఏ రీతిగా తప్పించుకున్నారు, ఏ రీతిగా వాళ్ళు విశ్వాసంలో నిలబడ్డారు అనేటువంటి కొన్ని ఉదాహరణలను, చాలా మంది ఉదాహరణలను 11వ అధ్యాయంలో గ్రంథకర్త మెన్షన్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా బిరుదులు ఇచ్చాడు, విశ్వాస వీరులు అని. దే ఆర్ హీరోస్ ఫర్ ద సేక్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసము కొరకు వారందరూ కూడా వీరుల్లాగా వాళ్ళు నిలవబడ్డారు. వారిలో 2 భాగాలుగా మనం చూడవచ్చు. ఒకళ్ళు విశ్వాసము ద్వారా పొందుకున్నటువంటి వాళ్ళు, 2వ బ్యాచ్ విశ్వాసము కొరకు వదులుకున్నటువంటి వారు, ఇద్దరు ఉన్నారు. కానీ సహజంగా మన ఫోకస్ అంతా ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే, విశ్వాసం అంటే అడిగి పొందుకోవడమే అన్న ఫోకస్సే మన దృష్టిలో ఉంటుంది. కానీ విశ్వాసం అంటే అడిగి పొందుకోవడమే కాదు, ఉన్నదాన్ని వదులుకోవడం కూడా విశ్వాసమే. ఉన్నదాన్ని వదులుకోవడానికి సిద్ధపడడం కూడా విశ్వాసమే. సో ఈ రీతిగా 11వ అధ్యాయంలో అనేక మంది విశ్వాస వీరులు వారు ఆ రీతిగా నిలబడ్డారు, పడిపోయిన లేచి నిలబడ్డారు, విశ్వాసంలో ముందుకు కొనసాగిపోయారు. అలాంటి ఉదాహరణలు అనేకమైన వాటిని చెప్తూ 12వ అధ్యాయంలోకి వచ్చే సమయానికి ఇంత గొప్ప సాక్షి సమూహము అంటే ఈ పైన ఉన్నటువంటి ఆ విశ్వాస వీరులందరూ కూడా, వాళ్ళందరూ కూడా ఒక సాక్షి సమూహంగా మేఘముల వలె వాళ్ళు మనల్ని ఆవరించి అన్నారట. ఉదాహరణకి నేను స్టేడియంలో నించున్నాను అనుకోండి, స్టేడియంలో నా చుట్టూరు ప్రజలు ఉన్నారు కదా. ఇప్పుడు నేను ఆ స్టేడియంలో పరిగెడుతూ ఉంటే నాకు సంబంధించిన వాళ్ళు ఏం చేస్తారంటే చప్పట్లు కొడుతూ ఉంటారు, ఎంకరేజ్ చేస్తూ ఉంటారు, కమాన్ 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 అని. ఆ రీతిగా నాకంటే ముందుగా ఈ విశ్వాస యాత్రను ముగించినటువంటి ఈ వీరులందరూ కూడా స్టేడియంలో చుట్టూరు నిలబడి ఉన్నారు, నిలబడి నన్ను ఎంకరేజ్ చేస్తా ఉన్నారు. ఎలా ఎంకరేజ్ చేస్తున్నారంటే, ఒకవేళ నాకు బిడ్డలు లేకుండా వివాహమైంది, పెళ్ళి వివాహమైతే 4 సంవత్సరాలైంది, నాకు బిడ్డలు కలగలేదు, నేను కూర్చొని బాధపడుతుంటే స్టేడియంలో నుంచి అబ్రహాము చప్పట్లు కొడుతూ, అజయ్ లుక్ ఎట్ మీ, నా వైపు చూడు, విశ్వాసం ద్వారా నేను అడుగు పొందుకున్నాను కదా అని ఎంకరేజ్ చేస్తున్నాడు. ఓకేనా? ఒక సాక్షి సమూహంగా వాళ్ళు నిలబడి ఉన్నారు. వాళ్ళు సాక్ష్యం చెప్తా ఉన్నారు, లుక్ ఎట్ మీ అని. ఒకరి సహోదరి, ఏదైనా సహోదరి వివాహం ఇన్ని సంవత్సరాలు పెళ్లి కాదని ఏడుస్తూ ఉంటే స్టేడియంలో నుంచి హన్నా చప్పట్లు కొడుతుంది, సిస్టర్ లుక్ ఎట్ మీ, నాకు కూడా పిల్లలు లేరు, నన్ను కూడా ఎంతో మంది వేధించారు, నా కుటుంబ సభ్యులే అనుమానించారు, గోజారి మొదలుపెట్టి బిడ్డలను ప్రభు దగ్గర నుంచి పొందుకున్నాను అని అన్న స్టేడియంలో నుంచి ఎంకరేజ్ చేస్తా ఉంది. ఒకవేళ నువ్వు పడిపోయిన స్థితిలో ఉండి ఏడుస్తా ఉన్నావా, అయ్యో నేను స్థితిలో పడిపోయానే, ఇక దేవుడు కూడా నన్ను క్షమించలే, అసలు క్షమించడానికి నేను అర్హుణ్ణి కాదే అని దిగులుపడతా ఉంటే, స్టేడియంలో నుంచి డేవిడ్ దావీదు చప్పట్లు కొడుతున్నాడు, బ్రదర్ లుక్ ఎట్ మీ బ్రదర్. ఎంతో నమ్మకంగా ఉంటూ ఉంటూ సడన్ గా ఎంత దారుణమైన స్థితిలోకి నేను పడిపోయాను. ఎంత దారుణమైన స్థితిలో పడిపోయాను నీకు తెలుసు. నా ప్రేమ ఆశించాను, ఆమెతో వ్యభిచరించాను, ఆఖరికి తన భర్తను నమ్మించి మోసం చేశాను, హత్య చేయించాను, ఆమెను తెచ్చి పెట్టుకున్నాను, పశ్చాత్తాపడలేదు. కానీ దేవుడు నా ఎడల కృప చూపించి తన దాసుని పంపించి హెచ్చరించి నేను సరి చేసుకోవడానికి ఒక అవకాశం ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, సరి చేసుకున్న తర్వాత నిలవ పెట్టుకున్నాడు. దావీదు ఒక సాక్షి సమూహముగా విశ్వాస పరుగులో ఉన్నటువంటి నిన్ను నన్ను చూసి చప్పట్లుతూ ఎంకరేజ్ చేస్తా ఉన్నాడు. సో కాబట్టి క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకవేళ నువ్వు ఎవరైనా ఒక సహోదరి శోధించబడుతూ, ఒక సహోదరి శోధించబడుతూ, నీ పది పై అధికారి చేతను శోధించబడుతూ ఉంటే, జోసఫ్ స్టేడియంలో నుంచి చప్పట్లు కొడుతున్నాడు, సిస్టర్ లుక్ ఎట్ మీ. ఆ రోజు కానీ నేను మా యజమానురాలికి కానీ నేను తల వంచి ఉనుంటే, ఆమె చెప్పినట్లు నేను చేసి ఉంటే, నా యజమానురాలు నాకు ఎంత ధనమిచ్చుండేదో, ఇంకా తన రాజుతో మాట్లాడి తన అధికారి తన భర్తతో మాట్లాడి నాకు ఇంకా ఎంత ఉన్నతమైనటువంటి స్థానం కల్పించి ఉండేదో, అసలు నా దిశం మారిపోయి ఉండేది. బట్ ఐ స్టూడ్ ఫర్ మై గాడ్. దానికోసం అవసరమైతే నేను చెరసాల గొడవలడానికి సిద్ధపడ్డాను, నేను లొంగిపోలేదు అని చెప్పి చప్పట్లు కొట్టు జోసఫ్ స్టేడియంలో నుంచి మనల్ని యాంకరేజ్ చేస్తా ఉన్నాడు. ఈ రీతిగా వీళ్ళందరూ ఒక సాక్షి సమూహముగా మన చుట్టూరు చేరి, మేఘముల వలె మన చుట్టూరు చేరి మనను ప్రోత్సహిస్తూ ఉంటుండగా గ్రంథకర్త అంటున్నాడు, మనము కూడా, అంటే మనము కూడా అంటే మనము కూడా వాళ్ల వలె సిలువుగా చిక్కులు పెట్టు పాపముల నుంచి, ప్రతి భారము నుంచి విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానికి కొనసాగించవాడని యేసు వైపు చూచు ముందుకు మనం ప్రయాణం చేయాలి. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు నేను వాస్తవానికి మీతో మాట్లాడాలనుకున్న అంశం ఏంటంటే, ఓవర్కమింగ్ డిస్ట్రాక్షన్స్. మన విశ్వాస జీవితంలో మన ముందుకి నమ్మకముగా వెళ్తున్నప్పుడు, ప్రయాణం చేస్తున్నప్పుడు మనకు కొన్ని అడ్డంకులు ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. వాస్తవానికి డిస్ట్రాక్షన్, దానికి ఇంకా తెలుగులో ఒక మంచి పదం ఉంటుంది, బట్ సారీ, ఇక్కడికొచ్చిన తర్వాత తెలుగు పదాలు వాడకం తక్కువ అయిపోయింది. తెలుగు పదాలు వాడకం తక్కువ అవడం వలన తెలుగు పదాలు కూడా చాలా మర్చిపోవాల్సిన పరిస్థితి. సో డిస్ట్రాక్షన్ అంటే బహుశా మీకందరికీ చక్కగా అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను. ఓకే, మనల్ని డైవర్ట్ చేసేటువంటిది. ఓకే, డిస్ట్రాక్షన్స్ మనల్ని డైవర్ట్ చేసేటువంటిది, మనం వెళ్తున్నటువంటి గురిని మళ్లించేది, ఆ గురిని తప్పించేటువంటిది. సో క్రీస్తునందు ప్రేమటువంటి దేవుడారా, ఏదైతే మనకి ఒక అడ్డుగా అడ్డుగోడగా నిలువబడి మనం వెళ్తున్నటువంటి గమ్యం వైపు మనల్ని వెళ్ళనీయకుండా, అంటే విశ్వాస ప్రయాణంలో ముందుకు వెళ్ళనీయకుండా ఏదైతే మనం డిస్ట్రాక్ట్ చేస్తుందో దాని నుంచి మనం డిస్ట్రాక్ట్ అవ్వడం, దాని నుంచి మనం డిస్ట్రాక్ట్ అవ్వడం, దాని నుంచి దాన్ని మనం ఓవర్కమ్ చేయడం, దానిని మనం ఓవర్కమ్ చేయడం, ఇది మనకు మన విశ్వాస జీవితానికి అత్యంత ప్రాముఖ్యమైనది. అది లేకపోతే మనం దాన్ని ఓవర్కమ్ చేయకపోతే విశ్వాస జీవితంలో మనం ముందుకు వెళ్ళడం అనేటువంటిది చాలా కష్టమైనటువంటి విషయం. అయితే సహజంగా మన విశ్వాస జీవితంలో మనం ముందుకు వెళుతున్నప్పుడు మనకు ఎదురయ్యేటువంటి డిస్ట్రాక్షన్స్ గురించి మనం సహజంగా ఏమనుకుంటామంటే వ్యభిచారము, త్రాగుడు, జూదము, ఓకేనా, చెడు సహవాసాలు, ఇలాంటి వాటన్నిటి గురించి మనం ఆలోచన చేస్తూ ఉంటాం. అవి మనకు తెలుసు కూడా. అయితే ఈరోజు నేను ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని ముందుకు తీసుకొని రావాలని ఇష్టపడుతున్నాను. అదేంటంటే లూకాస్ వార్త 10వ అధ్యాయము చూద్దాం. లూకాస్ వార్త 10వ అధ్యాయము లోకస్వార్త 10వ అధ్యాయం 40-42 వచనాల వరకు చదువుతున్నాను చూడండి. 40-42 వచనాల వరకు. మార్తా విస్తారమైన పని పెట్టుకున్నట చేత తొందరపడి ఆయన యుద్ధకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయుట నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింతలేదా, నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పాను. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒక్కటే, మరియు ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. మార్తా వాస్ డిస్ట్రాక్టెడ్ విత్ మచ్ సర్వింగ్ while Mary chose the better part sitting at Jesus' feet. Maria emo Yesaya paadala chantagara koorchoni Yesaya cheppetinante maatalu vinalani aashapadindi. Martha em chesindi? Yesaya koraku edaina oka pratyekamainatundi vantakanni siddhaparichi ayaniki tinipinchalani aame aashapadindi. Vastavaniki Martha ఈ లోకానుసారంగా మనం ఆలోచన చేస్తే మనం తప్పు అని చేసిందా? లేదు. ఇంటికొచ్చిన అతిథి, అందులోనూ అత్యంత ప్రాముఖ్యమైనటువంటి అతిథి, వాళ్ళు ఎంతగానో ఇష్టపడేటువంటి అతిథి ఇంటికి వచ్చినప్పుడు ఆ అతిథికి ఏదో ఒకటి చేసి పెట్టాలన్న ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది. మంచిగా రుచికరమైనది చేసి పెట్టాలి, అతిథి సంతృప్తి పడాలి, సంతోషపడాలి అన్న తృష్ణ ఉంటుంది. సో మార్తలో కూడా అదే తృష్ణ ఉంది. ఆమె దాన్ని బట్టి ఒక్కటే పని చేయలేక, ఎందుకంటే యేసయ్యతో పాటు చాలా మంది కూడా వచ్చారుగా, శిష్యులు వచ్చారు, రాజనాల జనాలు వచ్చినారు. సో ఇప్పుడు ఇంతమందికి చేసి పెట్టాలంటే ఒక్కటే అంటే కష్టమైపోతుంది. రెండోదికి బహుశా కోపం వచ్చిందేమో, ఇక్కడ నేను ఒక్కదాన్ని ఇంత కష్టపడుతుంటే ఇంటికి అంతమంది అతిథులు వస్తే ఈ పిల్ల మాత్రం గమ్ముగిలు అడుగుచ్చుంది అని చెప్పి కోపగించుకుందేమో వచ్చి డైరెక్ట్ గా యేసయ్య కంప్లైంట్ చేసింది. చింతలేదా యేసయ్య, కొంచెం ఆమెను కూడా నా దగ్గర పంపిస్తే ఇద్దరం కలిసి చేసేస్తాం కదా, ఇద్దరం కలిసి అని. అప్పుడు యేసయ్య ఒక అద్భుతమైన మాట అన్నాడు, ఈమె శ్రేష్టమైన దాన్ని ఎన్నుకుంది అని అన్నాడు. రెండోది, ఇది ఆమె యుద్ధ నుంచి తీసివేయబడదు అని అన్నాడు. ఇది ఆమె యుద్ధ నుంచి తీసివేయబడ్డు. క్రీస్తునందు ప్రేమ దేవుడారా, మరే చేసింది ఇప్పుడు మార్తా చేసింది తప్ప, ఇస్ దట్ సిన్? సిన్ కాదది, పాపం కాదది. ఒక అదేం ఆమె చేసింది ఏం పాపం కాదు, కానీ ఆమె బెస్ట్ ను చూస్ చేసుకునేటువంటి విషయంలో విఫలమైంది. అందుకే ఒక భక్తుడు అంటాడు, డిస్ట్రాక్షన్ ఈజ్ నాట్ ఆల్వేస్ సిన్. డిస్ట్రాక్షన్ ఈజ్ నాట్ ఆల్వేస్ సిన్. సమ్టైమ్స్ ఇట్ ఈస్ గుడ్ థింగ్స్ రీప్లేసింగ్ ద బెస్ట్ థింగ్స్ అని అన్నాడు. డిస్ట్రాక్షన్ అంటే ప్రతి సందర్భాల్లో పాపం కాదు, పాపం కాదు. అయితే కొన్ని సమయాలలో అది మంచిదే కానీ శ్రేష్టమైన దాని నుంచి మనల్ని దూరం చేస్తుంది అని అన్నాడు. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను. మార్తా డిస్ట్రాక్ట్ అయ్యింది, బట్ దట్ ఈస్ నాట్ ఎ సిన్. అక్కడ కాంటెక్స్ట్ లో అదేం పాపం కాదు, వచ్చిన అతిథుల్ని మంచిగా గౌరవించాలనుకుంది. కానీ ఆమె మంచి పని చేయాలనుకున్నటువంటి ఈ సమయంలో శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకోవడాన్ని ఆమె పోగొట్టుకుంది. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, శ్రేష్టమైనటువంటిది దేవుని వాక్యాన్ని వినడం. ఎందుకంటే దేవుని వాక్యాన్ని వినడం ద్వారా నా జీవితాన్ని సరిచేసుకోవడానికి అది నాకు ఉపయోగపడుతుంది. డిస్ట్రాక్షన్ అంటే ఏదో మందు తాగడం అనే కాదు, డిస్ట్రాక్షన్ అంటే ఏదో వ్యభిచారం చేసి పక్కకి వెళ్ళిపోవడం అనే కాదు, డిస్ట్రాక్షన్ అంటే ఏదో దొంగతనం చేసి దూరంగా వెళ్ళిపోవడం అనే అని మాత్రమే కాదు. అపవాది చాలా తెలివి కలిగినటువంటి వాడు, పెద్ద పెద్ద విషయాలు కాదు మనకు తెలియకుండానే చాలా సందర్భాల్లో మనను ఇదిగో ఇచ్చేటువంటి చిన్న చిన్న విషయాల్లోనే మనల్ని డిస్ట్రాక్ట్ చేస్తుంటాడు. ఇంకో మాట చెప్తాను, అపవాది నా గురించే చెప్తాను, ఇతరుల గురించి ఎందుకు. వెనవదిన ఆంధ్రప్రదేశ్, నేను ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు నేను పరిచర్యలో ఎంత బిజీగా ఉండేవాడిని అంటే అంత బిజీగా ఉండేవాడిని. ఒక్క ఆదివారం రోజు 100 కిలోమీటర్లు రాను పోను, 100 కిలోమీటర్లు వెళ్ళి ఆడ పరిచయం చేసి మరలా వచ్చి మళ్ళీ ఇంకొక 50 కిలోమీటర్లు వెళ్ళి మళ్ళీ ఇంకొక పరిచయం చేసి మళ్ళీ వచ్చి మళ్ళీ ఇంకొక 30 కిలోమీటర్లు ఫుల్ బిజీ. మండే మరలా ఎక్కడో దగ్గర మీటింగ్ బిజీ, ట్యూస్డే ఎక్కడో దగ్గర బిజీ, వెడ్నెస్డే ఎక్కడో దగ్గర బిజీ, ఫుల్ మీటింగ్స్. శుక్రవారం అసలు జనాలను ఖాళీగా ఉంచేవాళ్ళు కాదు, అట్లా పిలిపించుకునేటువంటి వాళ్ళు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, దేవుని పనే చేస్తున్నా, దేవుని పనే చేస్తున్నా, దేవుని కొరకే చేస్తున్నా, దేవుని కొరకే చేస్తున్నాను. కానీ జాగ్రత్త గమనిస్తే ఇక్కడ నేను 2 బెస్ట్ థింగ్స్ని మిస్ అయిపోతున్నా. నేను చేసింది పాపమేం కాదు, కానీ బట్ సమ్ టైమ్స్ దట్ ఈస్ రీసింగ్ ద బెస్ట్ థింగ్స్. ఏంటి ఆ బెస్ట్ థింగ్స్ అంటే, ఒకటి, నేను దేవునితో కూడా సమయాన్ని గడపలేనంత బిజీ అయిపోయా. దేవుని పనే చేస్తున్నా, దేవుని కొరకే చేస్తున్నా, కానీ దేవునితో సమయాన్ని గడపలేనంత బిజీ అయిపోయాను. అర్థమైందా? ద బెస్ట్ థింగ్ అది ఏ విధంగా రీప్లేస్ చేసిందో. రెండోది, దేవుని పనిలోనే తిరుగుతున్నా, దేవుని పనే చేస్తున్నాను, కానీ నా కుటుంబంతో కూడా స్పెండ్ చేసేంత సమయం లేకుండా బిజీ అయిపోయాను. ఇస్ దట్ సిన్? దట్ ఈస్ నాట్ ఎ సిన్, బట్ దట్ ఈస్ రీప్లేసింగ్ ద బెస్ట్ థింగ్. అది ఈరోజు నేను మీ ముందుకు తీసుకుని రావాలని ఇష్టపడుతున్నాను. కొన్ని సమయాల్లో మనం మంచి పనులే చేస్తుంటాం, కానీ ఆ మంచి పనులు మనకు తెలియకుండానే ద బెస్ట్ పనులను రీప్లేస్ చేసేస్తా ఉంది. ఆ రీతిగా అపవాది మనల్ని డైవర్ట్ చేస్తున్నాడు, డిస్ట్రాక్ట్ చేస్తా ఉన్నాడు. తెలివిగా మార్గం మళ్ళిస్తున్నాడు. బీ కేర్ఫుల్. మొట్టమొదటిగా మనకు ఏది ఇంపార్టెంట్ అంటే డిస్కార్డ్, దేవుడు, దేవునితో వ్యక్తిగతంగా సమయాన్ని గడపడం. నువ్వు దేవునితో వ్యక్తిగత సమయం గడపలేనప్పుడు, దేవునితో నీకు వ్యక్తిగత అనుభవం లేనప్పుడు, ఆయన వాక్యాన్ని ధ్యానం చేయడానికి నువ్వు సమయాన్ని కేటాయించలేనప్పుడు, నువ్వు దేవుని పని ఎంత అద్భుతంగా చేసినా ప్రయోజనం లేదు. దేవుని పనిని నువ్వు చేయడం ద్వారా ఇతరులు మేలు పొందుకుంటారు, కానీ నువ్వు మేలు పొందుకోలేవు. నువ్వెప్పుడు దేవుని నువ్వు మేలు పొందుకుంటావంటే, నువ్వు దేవునితో వ్యక్తిగత సమయాన్ని గడపగలిగినప్పుడే, దేవునితో సమయాన్ని నువ్వు ఏర్పాటు చేసుకోగలిగినప్పుడే. దట్ ఈస్ వాట్ మరియా డిడ్, మేరీ డిడ్. మేరీ అదే చేసింది. ఇక్కడ యేసుప్రభు ఏమన్నాడు, అది ఆమె నుంచి తీసివేయబడదు అన్నాడు. అంటే దిస్ ఈస్ ద బెస్ట్ థింగ్, దిస్ ఈస్ ద ఫస్ట్ థింగ్, దిస్ ఈస్ ఫస్ట్ ప్రయారిటీ. యేసుప్రభు, మరియా నువ్వు వంట చేస్తానో తప్పు, అసలు వంట చేయడం ఆపేసి అది ఇంపార్టెంట్గా అనేవనలా, వంట గురించి ఏమనలేదు, బట్ షీ చూస్ ద బెస్ట్ థింగ్ అని అన్నాడు. అది మార్తా విషయంలో తెలియకుండానే ఆ బెస్ట్ థింగ్ని అది రీప్లేస్ చేసేసింది, ఆమె బిజీ థింగ్ అనేటువంటిది. ఈరోజు మన జీవితాల్లో అనేకమైనటువంటి విషయాల్లో ఈ రీతిగానే మనం బెస్ట్ని కోల్పోతా ఉన్నాం. బహుశా గుడ్ థింగ్ లోనే ఉన్నాము, బట్ బెస్ట్ థింగ్ ని కోల్పోతా ఉన్నాం. ఉదయకాల సమయంలో ఒకసారి నిన్ను నీవే ప్రశ్నించుకో, పరీక్షించుకో, నువ్వు దేవునితో వ్యక్తిగతంగా ఎంత సమయాన్ని గడుపుతున్నావు, రెండవది నీ కుటుంబం కొరకు ఎంత సమయాన్ని వెచ్చిస్తున్నావు. గుర్తుంచుకోండి, చాలా మంది ఏమనుకుంటారంటే ఫస్ట్ గాడ్, సెకండ్ మినిస్ట్రీ, థర్డ్ ఫ్యామిలీ అనుకుంటారు. దిస్ ఇస్ 100% రాంగ్. బిబ్లికల్లీ ఫస్ట్ గాడ్ అండ్ దెన్ సెకండ్ ఫ్యామిలీ, సెకండ్ ఫ్యామిలీ అండ్ దెన్ థర్డ్ మినిస్ట్రీ, థర్డ్ మినిస్ట్రీ. ఒకప్పుడు నేను కూడా చాలా బిజీగా ఎంత బిజీగా తిరిగానంటే కనీసం నా భార్యా బిడ్డలతో కొంచెం సమయాన్ని కూడా గడపలేనంత బిజీ. ఆ తర్వాత అర్థమైన తర్వాత బ్యాలెన్స్ చేయడం నేర్చుకున్నా. పరిచర తిరగద్దని చెప్పడంలా, పరిచర చేయొద్దని చెప్పడంలా, కానీ బ్యాలెన్స్ చేయడం నేర్చుకోమని చెప్తున్నాను. దేవుని సమయాన్ని దేవునికి, కుటుంబంతో గడపాల్సిన సమయం కుటుంబంతో, పరిచర్కి ఇవ్వాల్సినటువంటి సమయం పరిచర్కి. నువ్వు బ్యాలెన్స్ చేయలేకపోతే దెన్ యు ఆర్ డైవర్టింగ్, అపవాది డైవర్ట్ చేస్తా ఉన్నాడు. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, బీ కేర్ఫుల్. సో సులువుగా చిక్కులు పెట్టేటువంటి, సులువుగా కలిగించేటువంటి ఆ భారముల నుంచి, ప్రతి భారము నుంచి మనం ఏం చేయాలంట, వాటిని విడిచిపెట్టి విశ్వాసమునకు కర్త అయినటువంటి యేసయ్య వైపు చూస్తూ మనం ముందుకు ప్రయాణం చేయాలి. అయితే ముందుకు ప్రయాణం చేయాలంటే ఇక్కడ ఒకటి యాడ్ చేశాడు, ఆ పందెంలో పరిగెత్తాలంటే ఓపికతో పరిగెత్తాలంట. అంటే ఏం కావాలి మనకి? ఓపిక అనేటువంటి సాధనం కావాలి. ఎందుకో తెలుసా? ప్రత్యేకంగా కుటుంబంతో కలిసి పరిగెత్తాలి అనంటే ఓపిక ఉండాలి. ఓపిక లేకపోతే పరిగెత్తలేము. మనకి మనల్ని వెనక్కి లాగేటువంటి డిస్ట్రాక్షన్స్ చాలా ఉంటాయి. ఇప్పుడు దాకా మనం కుటుంబంతో టైం స్పెండ్ చేయాలని నేర్చుకున్నాం, కానీ విషయం ఏంటంటే కొన్ని సమయాల్లో ఆ కుటుంబమే నీకు డిస్ట్రాక్షన్ అవుతుంది. నీ భార్య నీకు డిస్ట్రాక్షన్ అవుతుంది, నీ భర్తే నీకు డిస్ట్రాక్షన్ అవుతాడు, నీ పిల్లలే నిన్ను డైవర్ట్ చేసేటువంటి వాళ్ళు ఉంటారు. అప్పుడు ఏం చేయాలి? వాళ్ళని విడిచిపెట్టేసి నీకు నాకు సంబంధాలు, నీ పాటికి నువ్వు నా పాటికి కాదు. ఓపిక వేసుకొని విశ్వాసమునకు కర్తైన యేసయ్య వైపు చూస్తూ మన పక్కనటువంటి సహోదరులు సహోదరులందరూ విశ్వాస వీరులందరూ కూడా చప్పట్లు కొడుతూ మనం ప్రోత్సహిస్తుంటే వాళ్ళని ఒక వాళ్ళ వైపు ఒకసారి చూసుకుంటూ ఈరోజు మనం ఏ సమస్యనైతే కలిగి ఉన్నాం ఆ సమస్య నుంచి బయటకు పడినటువంటి మన సహోదరులు ఎవరు ఉన్నారేమో అని చెప్పి వాళ్ళ వైపు చూసుకుంటూ ప్రోత్సహించబడుతూ బలపరచబడుతూ ముందుకు వెళ్ళడం. యోబు భార్య యోబును బహుభయంకరంగా విసిగించింది. అప్పుడు దాకా యోబు దగ్గర అన్నీ ఉన్నప్పుడు అసలు యోబును పల్లెత్తు మాట కూడా అనున్నటువంటి భార్య ఏ రోజైతే యోబు సమస్తాన్ని కోల్పోయాడో వచ్చి, ఎందుకయ్యా చచ్చిపోకూడదు? ఎంత దారుణం చూడండి, ఎంత దారుణం! ఈ బతుకు బాధలు బతకడం కంటే చచ్చిపోవడం మేలు. ఇప్పుడు యోబు భార్య వచ్చి, అయ్యా అన్నిటినీ కోల్పోయాం, అందరినీ కోల్పోయాం, ఇంకా ఎవరి కోసం బతకాలి? ఈ బతుకు బతకడం కంటే, ఈ రీతిగా ఆ బిడ్డల్ని చనిపోయిన దాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఇద్దరం కలిసి ఏదైనా పుచ్చుకొని చచ్చిపోతామయ్యా అని అంటే, అంటే ఇది రైట్ అని కాదు, అలా అంటే కొంచెం ఏదో అర్థం ఉంటుంది. కానీ ఇక్కడ ఆమె అట్ట అంటాం, నువ్వు చచ్చిపో అంటుంది. అంటే దాన్ని బట్టి ఆమె క్యారెక్టర్ని మీరు అర్థం చేసుకోండి అని చెప్తున్నాను నేను. అంతే, నేను అక్కనా నువ్వు చచ్చిపో, ఆ దేవుణ్ణి దూసి చచ్చిపో, ఇంకా ఎందుకు బతుకున్నావు? కథల్లో సమస్యల్లో తన భార్య తనతో పక్కన నిలబడలేదు, తను కూడా నిందించింది, వేలెత్తి చూపించింది, నిరుత్సాహపరిచింది. ఒకవేళ మనం శ్రమలు గుండా కష్టాలు గుండా వెళ్తున్నప్పుడు, ఆర్థిక ఇబ్బందులు గుండా వెళ్తున్నప్పుడు బయట వాళ్ళు అర్థం చేసుకోకపోతే చేసుకోపోయారు, కనీసం ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా అర్థం చేసుకోకుండా మాట్లాడితే ఎలా ఉంటుంది చెప్పండి? నువ్వే ఆర్థికంగా ఎంతో కష్టపడుతూ ఇబ్బంది గుండా వెళ్తా ఉంటే ఆ మాత్రం భార్యకి అది కూడా డీసీలో ఉండేది, ఎందుకంటే పెళ్లి చేసుకోవడం, రెచ్చగొట్టడం అనమాట. మిగిలిన వాళ్ళందరూ చూడు, వాళ్ళందరూ ఎంత లంచాలు తీసుకుంటున్నారు, డబ్బులు బాగా సంపాదించుకుంటున్నారు, వాళ్ళు ఎంత బాగా స్థితిగా ఉన్నారు చూడు, వాళ్ళ ఇంట్లో ఆ ఫర్నిచర్ ఈ ఫర్నిచర్ మన బతుకులు ఎట్టున్నాయి, రెచ్చగొట్టడం అనమాట. జాగ్రత్త, ఇది కూడా నిన్ను డైవర్ట్ చేయడానికే. నీ విశ్వాస జీవితంలో నుంచి ఇప్పటిదాకా నువ్వు ఏ నమ్మకత్వాన్ని అయితే కలిగి ఉన్నావో, ఏ స్థిరత్వాన్ని అయితే నువ్వు కలిగి ఉన్నావో, సో ఇప్పుడు దాని నుంచి డైవర్ట్ చేయడానికి అపవాది శత్రువుని ఎక్కడి నుంచో ఎన్నుకోవడంలా, నీ ఇంట్లో నుంచి ఎన్నుకుంటున్నాడు, అక్కడి నుంచే రచ్చగొట్టుకుంటున్నాడు. ఇప్పుడు యోబు కోపం వచ్చి, అయ్ అసలు నీకు నాకు సంబంధం లేదు, వెళ్ళిపో, గెట్అవుట్, నీకు విడాకులు ఇచ్చేస్తాను, నీ బతుకు నువ్వు బతుకు, నా బతుకు నేను బతుకుతాను, నన్ను దేవుని దూషించమని చెప్తావు నువ్వు, డైవర్ట్ అయి నన్ను డైవర్ట్ చేస్తున్నావు నువ్వు అని అనలా. యోబు తన భార్యకి విడాకులు ఇచ్చాడండి, తరిమేశాడా అండి, లేదు, కొంచెం గట్టిగా సమాధానం చెప్పాడు. దేవుడు మనకు అన్ని ఇచ్చినప్పుడైనా, మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడద్దు, అన్ని ఇచ్చినప్పుడైనా, ఏమీ లేనప్పుడు కూడా దేవుని స్తుతించాలి కదా అని బ్యాలెన్సింగ్ చేసుకున్నాడు. తన భార్యని విడిచిపెట్టుకోలా, మూర్ఖురాలలాగా మాట్లాడుతున్నావు అని తిట్టాడు కూడా, కానీ విడిచిపెట్టలేదని ఎలా చెప్తాం? మరలా మనం చివరిలో చూస్తాం, మరలా అంత చక్కగా కాపురం చేశాడు, మరలా 10 మంది బిడ్డల్ని కన్నాడు. క్రీస్తు దేవుని బిడ్డలు ఏం చేశాడు? బ్యాలెన్స్ చేసుకున్నాడు, కానీ డైవర్ట్ అయిపోలా. కానీ ఈరోజు మనం ఏం చేస్తున్నాము? బ్యాలెన్స్ చేసుకోలేక డైవర్ట్ అయిపోతా ఉన్నాం. సో ఒకవేళ అలాంటి పరిస్థితులు గుండా వెళ్తూ ఉంటే, ఇప్పుడు స్టేడియంలో నుంచి మనకి ఎవరు చప్పట్లు కొట్టి పిలుస్తున్నారు? యోబు పిలుస్తున్నాడు, బ్రదర్ లుక్ ఎట్ మీ, నా భార్య అంతకంటే నీచంగా మాట్లాడింది, అంతకంటే దారుణంగా మాట్లాడింది, నువ్వు చచ్చిపోరా అని అనింది, నన్ను నీకు సంపాదించడం చేత కాదు అని అనింది, ఇంకా ఎందుకు బతుకున్నావు అని అనింది, నువ్వు బతుకున్న కంటే దేవుని చూసి చచ్చిపో అని అనింది. నాకు తెలుసు అది నన్ను డైవర్ట్ చేయడానికే, నా భార్య కాదు అపవాది, నన్ను డైవర్ట్ చేయడానికి, నా భార్యను ఉపయోగించుకొని నన్ను రెచ్చగొడతా ఉంది. నేనేం డైవర్ట్ అయిపోలే బ్రదర్, ఐ స్టుడ్ ఇట్, నేను నిలబడ్డాను, నా భార్యకి చెప్పుకున్నాను, నచ్చి చెప్పుకున్నాను, ఓపిక పట్టాను, సమయం కొరకు ఎదురు చూశాను, సమయం వచ్చిన తర్వాత మరలా చక్కగా నేను నా భార్య కలిసాం, కాపురం చేసుకున్నాం, బిడ్డల్ని కన్నాం. యోబు ఎంకరేజ్ చేస్తా ఉన్నాడు, బీ కేర్ఫుల్, మనల్ని డైవర్ట్ చేసేటువంటి వాళ్ళు మన ఇంటి కుటుంబ సభ్యులు కూడా ఎంతో మంది ఉండిండవచ్చు. మనం బైబిల్ స్కూల్ స్టార్ట్ చేశాము, ఈ బైబిల్ స్కూల్లో దాదాపు 12 మంది స్టూడెంట్స్ వచ్చారు. ఈ 12 మంది స్టూడెంట్స్ లో మేము ఒక్కొక్క రోజు ముగ్గురిని అసలు వాళ్ళు ఎలా ప్రభువు నమ్ముకున్నారు, ఎందుకు ఈ బైబిల్ స్కూల్ చేయాలనుకుంటున్నారు, మీరు షేర్ చేసుకోండి అని చెప్పి చెప్తా ఉన్నాం. ఒక అమ్మాయి ఏం చెప్పిందంటే, అమ్మాయి, ఈ ఆదివాసీ అమ్మాయి అన్నమాట, బబితా నాయక్. అమ్మాయి 5వ క్లాస్ నుంచి కఠికమైనటువంటి పేదవాళ్ళు, వాళ్ళు కనీసం ఇంట్లో సరిగా అన్నం కూడా ఉండదు వాళ్ళకి, కఠిన పేదవాళ్ళు, అందుకని 5వ క్లాస్ నుంచి చిన్న అమ్మాయి ఆదివారం చర్చిలో భోజనాలు పెడుతున్నారని ఆ ఒక్కరోజన్నా కడుపు నిండా అన్నం తిందామని చెప్పి చర్చికి వెళ్ళేదంట. వాళ్ళ ఇంట్లో కూడా పెద్ద పట్టించిన వాళ్ళు కాదంట, పనులు అక్కడ ఒక పూట అన్నం దొరుకుతుంది ఆ పిల్లలకు తృప్తిగానని చెప్పి. ఈ అమ్మాయి అట్లా వెళ్ళి అతి ఆదివారం చర్చికి వెళ్ళి కేవలం భోజనం కోసం, అన్నం తినడం కోసం, ఒక పూట కడుపు నింపుకోవడం కోసం వెళ్ళి అక్కడ అన్నంతో పాటు వాక్యాన్ని కూడా వినడం, ఆ పాటల్ని నేర్చుకోవడం, పాటలు పాడే వాళ్ళని చూసి ఆసక్తి కలిగి ఉండడం, అదే నేను కూడా ఇలా పాటలు పాడాలి, నేను కూడా ఇలా వీళ్ళలాగా నేను కూడా దేవుని స్తుతిస్తే ఎంత బాగుంటుంది అని ఒక చిన్న ఆసక్తి కొంచెం తనలో కలిగి, ఆ తర్వాత యేసు ప్రభు తన రక్షకుడికి అంగీకరించి 10వ క్లాస్కి వచ్చే సమయానికి ఇంటికి వెళ్ళి చెప్పిందంట, నేను యేసు ప్రభుని అంగీకరిస్తున్నాను, నేను బాప్తిస్మం తీసుకోవాలనుకుంటున్నానని. అప్పుడు దాకా చర్చికి వెళ్తానంటే సరే అని చెప్పినటువంటి అమ్మ ఇప్పుడు వెంటనే అడ్డు తిరిగి, నువ్వు ఆ చర్చికి వెళ్తే నేను చంపేస్తానందంట. బట్ అయినప్పటికీ తను నిలబడింది. అదే సమయంలో ఈ అమ్మాయి చర్చికి వెళ్తున్నందుకు, అలా అనుమతించినందుకు వాళ్ళ నాన్న తాగొచ్చి వాళ్ళమ్మని ప్రతిరోజు చిత్రవధ చేసేవాడట, హింసించేవాడట, భయంకరంగా కొట్టేవాడ, అసలు నీ పల్లే ఆ పిల్ల చర్చికి వెళ్ళి చిన్నప్పటి నుంచి అలా వదిలేసావు కాబట్టి అని. ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ అమ్మాయికి ఏంటి? డైవర్షన్స్. ఇప్పుడు చర్చికి వెళ్తే వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మని ఇష్టానుసారంగా కొడుతున్నాడు. ఏం చేయాలి ఇప్పుడు? చర్చికి వెళ్ళాలా, ఇంట్లో ఉండాలా? అమ్మాయి పోరాటం, క్రీస్తునందు ప్రేమ దేవుడిలారా, బ్యాలెన్స్ చేసుకుంది. వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మను కొడుతున్నాడని చర్చికి వెళ్ళలా, అలా అని చెప్పి వాక్యాన్ని విడిచిపెట్టలా. ఈ చర్చ చుట్టూరు టీయాక్ తోటలు ఉంటాయి, ఈ చర్చ చుట్టూరు టీయాక్ తోటలే. ఆదివారం నేను పనికి వెళ్తానని చెప్పి పని చేసుకోవడానికి వెళ్ళి ఆ చర్చి పక్కనటువంటి టీ తోట ఆకుల్లోకి వెళ్ళేది, అక్కడ వాళ్ళ నాన్న కోసం పని చేసి డబ్బులు సంపాదించేది, ఆ చర్చిలో చెప్తున్న వాక్యాన్ని ఆ కిటికీలోంచి వింటూ ఉండేదట. పదో క్లాస్ అమ్మాయి నన్ను చెప్తా ఉంటే మాకు కళ్ళలో నీళ్లు పడ్డాయి. ఇంత ఆసక్త మా పక్కన లేదే, మాకు ఇంత ఆసక్తి దేవుని వాక్యం కొరకు మాకు ఇంత తృష్ణ లేదే. మీరు నమ్ముతారు నమ్మరో, నేను అమ్మాయి చెప్తా ఉంటే మాకు షాక్ అయ్యాం మేము. తర్వాత వాళ్ళ నాన్న తాగి తాగి చచ్చిపోయాడు. వాళ్ళ నాన్న చచ్చిపోయిన తర్వాత ఈ అమ్మాయి, సరే ఇప్పుడు నాన్న లేడు కదా, మా అమ్మను కొట్టేవాళ్ళు లేరు కదా, నేను ఇంకా డైరెక్ట్ గా నేను బాప్టిజం తీసుకుంటానని చెప్పి యేసుప్రభు నేను రక్షకుడిగా అంగీకరిస్తానని చెప్పి తీర్మానం చేసుకుని పాస్టర్ గారితో మాట్లాడి ఇంటికి వచ్చి అమ్మకు చెప్తే, ఇప్పుడు అమ్మ అడ్డు తిరిగిందంట, నువ్వు చర్చికి వెళ్తానంటే నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి, గెట్అవుట్, ఇంట్లో ఉండడానికి వీల్లేదు. క్రీస్తు నందు ప్రేమ దేవుని బిడ్డలారా, ఏం చేయాలి ఇప్పుడు? ఈ అమ్మాయి ఇంటిని విడిచిపెట్టి బయటకు వచ్చేయడానికి తీర్మానం చేసుకుంది. ఇంటికి వచ్చేసి బయటని ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎక్కడుండాలో తెలియదు, కానీ ఈ యవనస్తురాలకి నాకు ఏసే మాత్రం కావాలని గట్టిగా నిలబడింది. ఇప్పుడు డిస్ట్రాక్షన్ ఎవరు నిలబడ్డది తెలుసా? వాళ్ళ అమ్మే నిలబడింది, వాళ్ళ అమ్మే నిలబడింది, వాళ్ళ అమ్మ అడ్డు నిలబడింది. ఈ అమ్మాయి బట్టని సర్దుకొని ఒక ప్లాస్టిక్ బ్యాగ్ వేసుకొని బయటకు వచ్చింది. వాళ్ళ అమ్మకి పిచ్చ కోపం వచ్చిందంట, తట్టుకోలేక ఆ బట్టల కవర్ అంతా తీసుకుని వెళ్ళి అవన్నీ ఆ అమ్మాయి ముందే తగలబెట్టేసిందంట. తగలబెట్టేసి ఇవన్నీ నువ్వు తీసుకుని వెళ్ళడానికి వీల్లేదు, నువ్వు వెళ్ళిపోవాలనుకుంటే అట్లాగే వెళ్ళిపోగాని నేను ఇట్లా ఉండడానికి నేను అనుమతించను అని చెప్పనిందంట. క్రీస్తు నందు ప్రేమ దేవుని బిడ్డలారా, ఏ తల్లి చెయ్యని పని యవనస్తురాలకి ఆ తల్లి చేసింది. ఈ అమ్మాయిని బెదిరించడానికి భయపెట్టడానికి ఒంటి మీద ఉన్నటువంటి బట్టలను కూడా తీసి తగలబెట్టిందంట. కన్న తల్లే తన ఎదుటే ఒంటి మీద ఉన్న బట్టలను కూడా తీసి తగలబెట్టి నోరు మూసుకొని ఇంట్లో కూర్చో అని అంటే, ఆ తగలబెట్టేస్తే అమ్మాయి కూర్చొని ఏడుస్తూ ఏం చెయ్యాలో తెలియక, కానీ ఇంకా ఆ ఇంట్లో నేను ఉండలేనని చెప్పని, ఎలాగైనా సరే నేను ప్రభు కోసం నిలబడాల్సిన సమయం ఇది అని తీర్మానం చేసుకొని ఆ యవన బిడ్డ దుప్పడు కప్పుకొని బయటకు వచ్చి చర్చి పాస్టర్ గారిని కలిస్తే, ఒక విశ్వాసి ఇంట్లో ఆ అమ్మాయిని పెడితే ఆ విశ్వాసి ఇంట్లో ఉంటే బలపడి అమ్మాయి వాక్యంలో ఎదిగి బాప్తిస్మం తీసుకొని ఇప్పుడు ఆ అమ్మాయే సండే స్కూల్ టీచర్ అయ్యింది. అదే సంఘంలో అమ్మాయి సండే స్కూల్ టీచర్ అయింది. అమ్మాయికి దేవుని పని చేయాలనే ఆశ ఉంది, ఎలా చేయాలో తెలీదు, ఎక్కడికి వెళ్లాలో తెలీదు, కానీ దేవుని పని చేయాలని మాత్రం చాలా తృష్ణ ఉంది. ఇదే సమయంలో వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో పరిస్థితి మరీ కఠినమైపోయింది. తినడానికి కూడా వాళ్ళకి తిండి లేనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. ఇక తప్పని పరిస్థితిలో మరలా వాళ్ళమ్మ ఈ అమ్మాయిని వెనక్కి పిలిపించుకుంది. ఎందుకంటే ఆ ఇంట్లో మిషన్ గుట్టి 10 రూపాయలు డబ్బులు సంపాదించేది అమ్మాయే. ఇప్పుడు మళ్ళీ ఇంటికి పిలిపించుకుంది, సరే అని చెప్పి ఇంక ఇంటికి వెళ్ళిపోయింది. ఇంట్లో కుట్టుకూలి మిషన్ గుడుతూ తన కుటుంబాన్ని పోషించుకుంటుంది. ఇంట్లో పెద్ద కూతురు కాబట్టి వాళ్ళమ్మని పోషిస్తుంది, ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఈ అమ్మాయి మొత్తం ఆధారం. ఇదే సమయంలో దేవుని పని చేయాలని అమ్మాయికి భయంకరమైన తృష్ణ, ఆసక్తి, ఆశ. నేను మొన్న క్రిస్టమస్ కి వాళ్ళ సంఘానికి వాక్యం చెప్పడానికి వెళ్ళాను. అక్కడ మిషన్స్ గురించి మాట్లాడాను, మిషన్స్ యొక్క అవసరత గురించి మాట్లాడాను. ఈ అమ్మాయి ఏమో ప్రార్థన చేస్తా ఉందంట, మనకు తెలియదు, ప్రభా నాకు ఏదన్నా ఒక ద్వారం తెరవండి ప్రభా అని. నాకు తెలియకుండానే ఆరాధన అయిపోయిన తర్వాత ఈ అమ్మాయి అక్కడ ఆరాధనలో కొంచెం ఆసక్తిగా ఉండడం గమనించి నేను, నీ పేరేంటని అడిగాను. నా పేరు బబితా సార్ అంది. బబిత, వై డోంట్ యూ కమ్ టు అవర్ బైబుల్ స్కూల్, నువ్వు మా బైబుల్ స్కూల్కి వస్తే ఎంత బాగుంటుంది, నువ్వు చక్కగా ఇంకా దేవుని పరిచర్య చేయొచ్చు, నీకు ఆసక్తి ఉన్నట్టుగా కనిపిస్తుంది అని అన్నాను నేను. ఆ అమ్మాయి దాన్ని దేవుని చిత్తంగా తీసుకుంది, ఎందుకంటే తనకు ఆశ ఉంది, ఎలా వెళ్ళాలో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలో తెలియదు. నాకే నేను పిలిచి అడిగే సమయానికి ఇది ఎలాగైనా సరే దేవుని చిత్తం, నేను ఖచ్చితంగా వెళ్ళాలని తీర్మానం చేసుకుని ఇంటికి వెళ్ళి చెప్పిందట. వారో రోజులు నువ్వు వెళ్ళిపోయి అక్కడ ఉంటే ఇక్కడ మనకి పనేంటి, తిండేంటి, మళ్ళీ అక్కడ నువ్వు ఫీజులు కట్టాలి. ఫీజు అంటే ఎక్కువ లేదు, వారానికి నెలకు 600 అడిగాను నేను అందరు స్టూడెంట్స్ని, ఎందుకంటే ఉచితంగా ఇస్తే విలువ ఉండదు కదా, అందుకని అంతా కొంచెం కట్టండి, అది మీ భోజనాలకు 3 కోట్లు మీకు భోజనాలు కట్టాలి కదా, అది కూడా మీరు కట్టుకోలేకపోతే నాకు చెప్పండి, కానీ ఎంతో కొంతైనా కట్టండి, కనీసం 100 రూపాయలు కట్టండి, మిగిలింది నేను ఏదో ఒకటి రేజ్ చేసుకుంటాను నేను మా వాళ్ళ దగ్గర నుంచి అని చెప్పి ఈ ఆప్షన్ కూడా నేను అమ్మాయికి చెప్పాను. సో సారు ఫీజు మొత్తం నేను కట్టాల్సిన పని లేదు అని అన్నాడు. అయినా కానీ వాళ్ళ అమ్మ వాళ్ళు ఒప్పుకోలా, ఎందుకంటే మరి వారం రోజులు మేమేం తినాలి. చూసారు ఎలాంటి డిస్ట్రాక్షన్స్ వచ్చాయో. అమ్మాయి మోకరించి కూర్చొని ఏడడం ప్రారంభించింది. కనీసం అమ్మాయికి బయటకు వేసుకొని రావడానికి మంచి బట్టలు కూడా లేవు, బయటకు వేసుకోవడానికి మంచి బట్టలు కూడా లేవు. మొత్తానికి ఏం పోరాటం చేసిందో తెలియదు, ప్రార్థనతో ఓపికతో ప్రభువు దగ్గర కనిపెట్టింది, ఏ విశ్వాసకర్తను చూసి ఎంకరేజ్ చేయబడిందో నాకు తెలియదు, మన బైబిల్ స్కూల్ ఓపెనింగ్కి వచ్చేసింది. అమితమ్మ నువ్వు కంటిన్యూ చేస్తావా? కంటిన్యూ చేస్తాను సార్. మరి నువ్వు నీ వారం రోజులు నీకు ఇక్కడికి వస్తే నీకు ఇంటికి సంపాదన ఉండదు కదా, అంటే ఆ మిగిలిన 3 వారాలు అంతకంటే ఎక్కువ పని చేస్తాను సార్, ఎక్కువ పని చేసి డబ్బులు సంపాదించి దాన్ని అమ్మకి ఇచ్చేస్తే ఇంక నన్ను ఏం మాట్లాడదు సార్, కానీ నేను మాత్రం బైబిల్ ట్రైనింగ్ చేయాల్సిందే, నేను దేవుని సేవ చేయాల్సిందే. నా భార్య తన ఇంట్లోకి తీసుకుని వెళ్ళి నా భార్య బట్టలన్నీ దాదాపు ఒక 5-6 జతలు బట్టలు ఇచ్చి, బబిత ఏ నువ్వు వేసుకో అంటే అసలు అమ్మాయి ఆనందానికి అవధులు లేవు, కళలు ఆనంద బాష్పాలు ఎలా ఉంటాయో మేము చూసాం, కానీ అమ్మాయి కమిట్మెంట్కి అసలు మేము ఆశ్చర్యపోయాం. ఇంత చిన్న అమ్మాయి కుటుంబాన్ని భారం వేసుకొని తన బట్టల్ని తగలబెట్టేసిన, ఒంటి మీద ఉన్న బట్టలను కూడా తీసి తగలబెట్టేసిన ఆ తల్లిని క్షమించి మరలా అదే కుటుంబాన్ని పోషిస్తూ నిలబెట్టి ముందుకెళ్తా ఉంది. నేను అనుకున్నాను బబిత మనల్ని చూసి నేర్చుకోవడం కాదు, మనమే బబితను చూసి నేర్చుకోవాలేమని అనిపించింది నాకు. ఎంత ఆసక్తి, ఎంత తృష్ణ, ఎన్ని ఆటంకాలు అడ్డంకులు ఎదురైనప్పటికీ కూడా దేవుని కోసం ఎంత స్థిరంగా నిలబడింది. క్రీస్తునందు పెరిగినటువంటి దేవుని బిడ్డలారా, మన విశ్వాస జీవితంలో మనం ముందుకు వెళ్తున్నప్పుడు అయ్యో మన బట్టల్ని తీసి తగలబెట్టడం సంగతి పక్కన పెట్టండి, మనల్ని ఒక మాట అంటేనే మనం తట్టుకోలేకపోతున్నామే, మనల్ని ఒక మాట అంటే మనం తట్టుకోలేకపోతున్నామే, వాళ్ళ మీద కక్ష తీర్చుకునేంత వరకు నిద్రపోలేకపోతున్నామే, వాళ్ళ మీద తిరిగి ఏదో ఒక రీతిగా అటాక్ చేసేంత వరకు మనం మన మనశ్శాంతిగా ఉండలేకపోతున్నామే, వాళ్ళని ఏదో ఒకటి అనాల్సిందే అని అన్నట్టుగా. మరి అలా అయితే నువ్వు విశ్వాస జీవితం ఎలా ముందుకు వెళ్తావు? నువ్వేమి బహుశా నువ్వు ఎదుటి వ్యక్తి మీద నువ్వు కక్ష పెట్టుకోవడం వలన నువ్వు దేవునికి పరిపూర్ణంగా దూరం అవ్వవు, ఐ మీన్ పరలోకాన్ని నువ్వేం మిస్ కావు, కానీ శ్రేష్టమైనటువంటి దీవెలను ఆశీర్వాదాలని నువ్వు కోల్పోతున్నావు. నిన్ను ప్రేమించే వాళ్ళని ప్రేమిస్తే నీ గొప్పతనం ఏంటి? అనిలు కూడా అదే పనిచేస్తారు కదా, అనిలు కూడా అదే పనిచేస్తారు కదా. మరి క్రైస్తవునిగా నీ ప్రత్యేకత ఏంటి? నిన్ను ద్వేషించిన వాళ్ళను కూడా క్షమించడం కదా. అదే కదా యేసయ్య మనకు చూపించింది, మన ముందు ప్రయాణం చేసినటువంటి విశ్వాసకర్తలు మనం చూపించింది. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, డిస్ట్రాక్షన్స్ వచ్చినప్పుడు నిలబడగలమా? టోరా మిలి అనే అమ్మాయి తను కూడా ఒక సాక్ష్యం చెప్పింది. తను వాళ్ళ ఇంటి పక్కన చర్చి ఉంటే ఈరోజుకి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా అన్నిలే, వాళ్ళెవరు ప్రభువుని నమ్ముకోలేవు. ఆయనొక ముందు వాళ్ళ నాన్న యేసు ప్రభువుని నమ్ముకొని ఆయన ఇంటికి వచ్చి తన భార్యను మార్చి తన బిడ్డలు కూడా వీళ్ళందరినీ క్రైస్తవులు చేసి వీళ్ళందరినీ చర్చికి నడిపించి ఆయన తాగుడు అనే బానిసత్వం నుంచి విడుదల పొందలేక ఆయన మరలా తిరిగి వెనక్కి వెళ్ళిపోయాడు. ఆయన తిరిగి వెనక్కి వెళ్ళిపోయాడు. ఆయన తిరిగి వెనక్కి వెళ్ళిపోవడమే కాదు, ఆయన ప్రతి ఆదివారం తాగొచ్చి భార్యను బిడ్డల్ని చిత్రవద చేసి వాడతాడు, ఎందుకంటే వీళ్ళని చర్చికి వెళ్ళొద్దని. వీళ్ళంత గొప్పలో చూడండి, ఆయన తాగిన తర్వాత ఏం చేస్తాడు? చర్చికి వెళ్ళొద్దని కొడతాడు, కొట్టిన తర్వాత ఏం చేస్తాడు? నిద్రపోతాడు. వీళ్ళు దానికి సిద్ధపడ్డారు, ఆయన తాగి రావడం, వీళ్ళని కొట్టడం, వీళ్ళు బాగా కొట్టించుకొని ఆయన వీళ్ళు పండుకొని నిద్రపోయిన తర్వాత వీళ్ళు చర్చికి వెళ్ళడం. ఎట్లా దెబ్బలు పడిపోయినాయి కదా, ఎలాగో దెబ్బలు పడిపోయినాయి, కొట్టించేసుకున్నాక అయిపోయింది, ఆయన కోపం ఆయన తీరిపోయింది, మనకు కావాల్సింది చర్చికి. ఆ అమ్మాయికి 6వ క్లాస్ నుంచి ఆసక్తి ఉందంట, నేను దేవుని సేవ చేయాలి, సేవ చేయాలి, ఎట్లా చేయాలో తెలియదు. ప్రభు వాళ్ళ ఇంట్లో వాళ్ళు బయటికి పంపించరు, కానీ ఎట్లా చేయాలో తెలియదు. అదే సమయంలో ఈ ప్రాంతానికి రావడం, ఇక్కడ చిన్నపిల్లల పరిచయం చేయడం, అమ్మాయి ఉన్న ఆసక్తిని గమనించి అమ్మాయిని ఎంకరేజ్ చేయడం, అమ్మాయిని చిన్నపిల్లల పరిచయం తీసుకురావడం, ఆ తర్వాత బైబిల్ స్కూల్లో ఇక్కడ జరుగుతున్న అన్ని చూసి ఆ తనకే తను వచ్చింది, సార్ మా ఇంట్లో నన్ను బయటకు పంపించరు, నువ్వు నన్ను అనుమతిస్తే నేను ఇక్కడ చదువుకుంటాను, నేను ఒక్క రూపాయి కట్టలేను. ఎందుకంటే మా నాన్న ఇవ్వడు, మా నాన్న నాకు అసలు ఇవ్వడు, అసలు పంపించడు. ఈ అమ్మాయి ఇక్కడికి వస్తానంటే నాన్న బాగా కొట్టాడంట, తాగి అమ్మాయి బాగా కొట్టించుకొని నేను వెళ్తాను బైబుల్ స్కూల్కి, అంత గావంటే నువ్వు నన్ను కొట్టు అనిందంట. దానికి ప్రతిఫలంగా నువ్వు నన్ను కొట్టు అంటే కొట్టించుకొని బైబుల్ స్కూల్కి వెళ్తానని. ఆయన ఏం చేశాడు తెలుసా, ఈ పిల్ల తడ్డు తిరిగిందని చెప్పి ఈ పిల్లను కొట్టకుండా వాళ్ళ అమ్మను కొట్టడం ప్రారంభించాడు, వచ్చేసింది బైబుల్ స్కూల్కి. నేనేమో అమ్మా వద్దులేమ్మా, మళ్ళీ మీ నాన్న ఇక్కడ వచ్చాను గొడవలు చేస్తాడమ్మా వెళ్ళిపోమంటే, లేదులే సార్ మా నాన్న తాగినప్పుడు కొడతాడు, మళ్ళీ మామూలు అయిపోతాడు, మాకు ఎలవాటే లేదు సార్. కానీ విషయం ఏంటంటే ఈ అమ్మాయి బైబుల్ స్కూల్కి వచ్చి చేరిందని చెప్పి ప్రతిరోజు వాళ్ళ అమ్మని తాగి ఇష్టానుసారంగా కొడుతూ కాళ్ళతో కొడతా ఉంటే ఈ అమ్మాయి విషయం తెలిసి మాకు వచ్చి చెప్పింది, సార్ ఇట్లా కొడుతున్నాడంటే సార్, ఒకసారి మీ అమ్మకు ఫోన్ చేయమ్మంటే వాళ్ళ అమ్మకు ఫోన్ చేస్తే వాళ్ళ అమ్మ అంటుంది, అయినా నువ్వు అక్కడే సార్ వాళ్ళ దగ్గర ఉండి చదువుకో, నువ్వేం బాధపడబాకు, అసలు నా గురించి ఆలోచించబాకు, నేను కొట్టించుకుంటాలే, అదే ఆయన కొట్టడం అలవాటు, కొట్టించుకోవడం నాకు అలవాటు, నన్ను కొడుతున్నాడని చెప్పి మాత్రం వెనక్కి వచ్చేస్తామేమో, నువ్వు రావద్దు, నువ్వు అక్కడే ఉండి చదువుకొని నువ్వు ఏసఐ సేవ చేయి. కానీ వాస్తవానికి ఈ కుటుంబాన్ని తీసుకొని వచ్చింది ఆయనే ప్రభు దగ్గరికి, ఆయన వెనక్కి వెళ్ళిపోయాడు, ఆయన మనలో తాగుబోతాడు అయిపోయాడు. ఈ అమ్మాయి 6 రోజులు ఇక్కడ ఉండి చదువుకుంటే ఈ 6 రోజులు వాళ్ళమ్మ ఈ అమ్మాయి కోసం అక్కడ వాళ్ళ నాన్న దగ్గర దెబ్బలు తింటూనే ఉంది. అయినా కానీ అమ్మ నేను కొట్టించుకుంటాను కానీ నువ్వు మాత్రం వెనక్కి రావద్దు. ఇప్పుడు ఈ అమ్మాయి ఇక్కడ కూర్చుని ఎలా చదువుకోగలుగుతా చెప్పండి, అక్కడ వాళ్ళ నాన్న వాళ్ళ ఇంటి దగ్గర అమ్మను కొడతా ఉంటే. డిస్ట్రాక్షన్స్, అపవాది చాలా తెలియగలిగిన వాడు, అపవాది చాలా దేవుని తెలియగలిగిన వాడు. మనం దేవుని కోసం నిలబడుతున్నప్పుడు కొన్ని సమయాల్లో వాడు డైరెక్ట్ గా మనల్ని ఏం చేయలేక మన కుటుంబ సభ్యుల మీద ఒత్తిడి తీసుకొని వస్తుంటాడు, మన కుటుంబ సభ్యుల మీద అనారోగ్యమైనటువంటి ఒత్తిడిని తీసుకొని వస్తాడు, మన కుటుంబ సభ్యుల మీద ఆర్థిక ఇబ్బందులు అనేటువంటి ఒత్తిడిని తీసుకొని వస్తాడు. ఎందుకోసమో తెలుసా, టు డైవర్ట్ యూ, నిన్ను డైవర్ట్ చేయడానికి. అది ఏదన్నా కావచ్చు, అది జబ్బు కావచ్చు, అనారోగ్యం కావచ్చు, ఆర్థిక ఇబ్బంది కావచ్చు, లేకపోతే నీ భార్య కావచ్చు, నీ భర్త కావచ్చు, నీ తోడి కోడలు కావచ్చు, హూ ఎవర్ ఇట్ మేబి, నొక్కుతా ఉంటాడు వాళ్ళని ఉపయోగించుకొని. కానీ మనకు తెలియని విషయం ఏంటంటే ఇక్కడే మనం ఓపికతో నిలబడలేక ఏదో ఒకటి మాట్లాడేస్తాం, ఓపికతో నిలబడలేక ఏదో ఒకటి అనేస్తాం, ఓపికతో నిలబడలేక ఏదో ఒకటి చేసేస్తాం. అందుకోసం ఇక్కడ పౌలు అంటున్నాడు, గ్రంథకర్త అంటున్నాడు, సులువుగా చుక్కులు పెట్టు పాపం. అది చాలా సులువుగా నిన్ను చుక్కులు పెట్టేస్తుంది, నీకు తెలియదు ఆ విషయం. అది అపవాది కలిగించేటువంటి డైవర్షన్, అపవాది కలిగించేటువంటి డైవర్షన్ అది. సో బీ కేర్ఫుల్. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, డైవర్షన్ అనేటువంటిది ఆల్వేస్, ఇట్ మే నాట్ బి సిన్, ప్రతి సందర్భాల్లో అది పాపం కాకపోవచ్చు, కానీ బట్ ఇట్ ఈస్ దట్ మే బి అ గుడ్ థింగ్, అది మంచిదే ఉండవచ్చు, బట్ దట్ ఈస్ రీప్లేసింగ్ ద బెస్ట్ థింగ్, రీప్లేసింగ్ ద బెస్ట్ థింగ్. దేవుని దగ్గర వచ్చేటువంటి ఆశీర్వాదము, దేవుని దగ్గర నుంచి వచ్చే పొగడత, అది బెస్ట్ థింగ్. కానీ నీ ఆఫీస్లో నువ్వు పనిచేస్తున్న చోట, నీ అధికారుల దగ్గర నుంచి, నీ చుట్టుపక్కల స్నేహితుల దగ్గర నుంచి ఆ ఒత్తిడులు ఆ బెస్ట్ థింగ్ ని రీప్లేసింగ్ చేస్తూ నేను డైవర్ట్ చేస్తా ఉన్నాయి. నేను ఏదైనా తప్పు చేసి మీ పై అధికారి చెప్తే నువ్వు ఒప్పుకుంటావు, నువ్వు ఏ తప్పు చేయకుండా నీ మీద నింద వేస్తే ఎట్లా ఉంటావు చెప్పండి, నువ్వు ఏ తప్పు చేయకుండా నీ మీద నింద వేస్తే ఎలా ఉంటుంది. కానీ నువ్వేమనుకుంటున్నావు, నేనేం తప్పు చేయకుండా నా మీద నందేస్తే ఎందుకు ఒప్పుకుంటాను, నేను తాడు పెడదలుచుకోవడం నువ్వు అనుకుంటున్నావు. బట్ నీకు అర్థం కాని విషయం ఏంటంటే దట్ ఈస్ డైవర్టింగ్, అపవాది నిన్ను డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. నేను ప్రార్థన చేసుకోనియకుండా, నిన్ను మోకరించనీయకుండా, నిన్ను వాక్యం చదవనీయకుండా, నిన్ను సహవాసం చేయనీయకుండా, డైవర్టింగ్. మరి ఇప్పుడు నువ్వేం నేర్చుకోవాలి, బ్యాలెన్సింగ్, బ్యాలెన్సింగ్ నేర్చుకోవాలి. సమస్యను బ్యాలెన్స్ చేస్తూ నువ్వు వాక్యంలో ముందుకు వెళ్ళాలి. మరి దీనికి నీకు ఏం కావాలి? పరిశుద్ధాత్మ దేవుని సహాయం కావాలి. మరి ఇంకేం కావాలి? మన ముందున్నటువంటి విశ్వాసుల యొక్క జీవితాలు, వారి యొక్క ప్రోత్సాహం కావాలి. అప్పుడు పరుగు పందాల్లో నువ్వు జాగ్రత్తగా ముందుకు పరిగెత్తగలవు. పరిగెత్తడం ఇంపార్టెంట్ కాదు, గమ్యాన్ని చేరుకోవడం ఇంపార్టెంట్. ఆ గమ్యం, అక్కడ గమ్యం దగ్గర ఎవరు నిలబడినారు? విశ్వాసం ఒక కర్తయు, దాన్ని కొనసాగించువాడు, దాన్ని ముగించువాడు కూడా ఆయనే. బిగినింగ్ స్టేజ్ లో, బిగినింగ్ పార్ట్ లో ఉండి రెడీ 1 2 3 అని గన్ పేల్చేది ఆయనే, ఏసయ్యే. నువ్వు ముందు మధ్యలో కమాన్ కమాన్ ఎంకరేజ్ చేసేది ఆయనే. మళ్ళా నువ్వు వెళ్తున్న కమాన్ కమాన్ కమ్ అని చెప్పి ఎంకరేజ్ చేసి పిలిచేది కూడా ఆయనే, దాన్ని ముగించేవాడు కూడా ఆయనే. నీకే కష్టం వచ్చినా ముందు నిలబడి అంటున్నాడు, నా కష్టంతో పోల్చుకో, నా కష్టంతో పోల్చుకో. నీ కష్టం ఎంత? ఏసే కష్టాలతో పోల్చుకున్నావు అనుకో, ఏసే పడిన నెలలతో పోల్చుకున్నావు అనుకో, ఏసే పడినటువంటి అవమానాలతో పోల్చుకున్నావు అనుకో, అప్పుడు అసలు మంది పెద్ద ఇదే కాదు. ఫర్ ఎగ్జాంపుల్, బబితాని ఒంటి మీద ఉన్న బట్టలు కూడా తీసేసి వాళ్ళమ్మ తగల పెట్టేసింది. ఇప్పుడు బబిత ఎవరి వైపు చూడాలి? ఏసై వైపు చూడాలి. ఎందుకంటే ఏసయ్య 33.5 సంవత్సరాల యవ్వనస్తుడు, తన తన ఎదుట తను కని పెంచినటువంటి కన్న తల్లి ఉంది. అప్పుడు దాకా తనతో తిరిగినటువంటి సహోదరీలందరూ కూడా అక్కడే ఉన్నారు. మరియ ఉంది, మరియ ఉంది, మార్తా ఉంది, ఇంకా అనేక మంది స్త్రీలుంటే వాళ్ళందరి ముందు ఒంటి మీద నూలు పోగు వస్త్రం లేకుండా తీసివేసి వివస్త్రగా చేసి నగ్నముగా ఆకాశానికి భూమికి మధ్యలో శిలువలో వేలాడదీస్తే ఆ తల్లిట వివస్త్రగా నిలబడడం ఎంత కష్టమైనటువంటి పని? ఇస్ దట్ ఈజీ థింగ్? ఏసై అక్కడ నిలబడి ప్రోత్సహిస్తున్నాడు, లుక్ అట్ మీ, కోరిట్ అండ్ బూమ్. ఇంతకుముందు కూడా చెప్పాను, దాగేడు స్థలము బుక్ పేరు, ద హైడింగ్ ప్లేస్. రెండవ ప్రపంచ యుద్ధ కాల సమయంలో హిట్లర్ యూదుల్ని చంపుతుంటే యూదుల్ని వాళ్ళ ఇంట్లో ఒక రహస్య స్థలాన్ని ఏర్పాటు చేసి యూదులు అనేక మందిని కాపాడినందుకు వాళ్ళని తీసుకెళ్లి కాన్సన్ట్రేషన్ క్యాంప్ లో పెట్టి హిట్లర్ సైన్యం, నాజీ సైన్యం వాళ్ళని చిత్రవదలకు గురి చేస్తూ ఉంటే ఐసు గడ్డ మీద, లేదా మైనస్ డిగ్రీలో ఉన్నటువంటి ఐసు గడ్డల మీదకి వెళ్లి ఈ స్త్రీలందరూ కూడా ఆ సైన్ నిలబడి అటెండెన్స్ ఉంచుకోవాలి. అది కూడా ఎలాగో తెలుసా? వాళ్ళు వెళ్లేటప్పుడు ఒంటి మీద నూలు పోగు వస్త్రం లేకుండా సమస్తమును విడిచిపెట్టేసి నూలు పోగు వస్త్రాలు లేకుండా వాళ్ళు పురుషులైనటువంటి సైనికాధికారులకు ముందు ఈ ఐసు గడ్డ నిలబడి వాళ్ళ ఒక్క పేరు చదివితే వాళ్ళ కండెన్స్ చెయ్యెత్తి వాళ్ళకి ఎస్ సార్ అని చెప్పి చెప్పాలి. జరిగినటువంటి చరిత్ర కోరిటూ ఏడుస్తుంటే గుండెలు పగిలేలా వాళ్ళక్క బెడ్సి ఆదరించేది. నిన్ను బట్టలు లేకుండా ఇక్కడ నిలబెట్టారని నువ్వు బాధపడుతున్నావు, లుక్ ఎట్ జీసస్, యేసు వైపు చూడు, యేసు వైపు చూడు. వీఆర్ స్టాండింగ్ హియర్ ఫర్ ద సేక్ ఆఫ్ జీసస్, ఏసయ్య కోసం మనం నిలబడ్డాం, ఏసయ్య కోసం మనం నిలబడ్డాం. సో ఏసయ్య వైపు చూడు. బెట్సికేమో కోరికేమో కోపం వచ్చేది, ఆ కోపంలో వాళ్ళ మీద ద్వేషం, అసూయ, పగ. ఇప్పుడు అమ్మాయిని అట్లా చేయడం, అమ్మాయి ఇప్పుడు వాళ్ళ మీద కోపపడ్డాం, ఇస్ దట్ ఎ సిన్? వాస్తవానికి అది అక్కడ సిన్ కాదు, కానీ అక్కడ అమ్మాయి ద బెస్ట్ ప్లేసెస్ ని రీప్లేస్ చేయడం వదిలిపెట్టేస్తుంది. ఎందుకంటే ఓపిక, ఓర్పు, సహనం వలకబెట్టి వాటిని చూస్ చేసుకుంది. ఓర్పుని, సహనాన్ని, నెమ్మదిని, శత్రువును కూడా క్షమించే తత్వాన్ని. తన బట్టలు తీసి చలిగి గడ్డ మీద నిలబెట్టినటువంటి వారి మీద కోపగించుకోవటం అనేది వాస్తవానికి అది తప్ప. ఇస్ దట్ ఎ సిన్? దట్ ఈస్ నాట్ ఎ సిన్. కానీ దట్ ఈస్ రీప్లేసింగ్ ద బెస్ట్ థింగ్. అది చెప్తున్నాను నేను ఈరోజు. ఎస్, డైవర్ట్ అయిపోవడం విషయంలో కొన్ని పాపాలు కూడా ఉన్నాయి, బట్ నేను దాని గురించి మాట్లాడటం లేదు. ఓకేనా? అన్ని సమయాల్లో డైవర్ట్ అయిపోవడం అనేటువంటిది సిన్నే కాదు, కొన్ని సమయాల్లో దట్ ఈస్ రీప్లేసింగ్ ద బెస్ట్ థింగ్ అని చెప్తున్నాను. అవి నీ వ్యక్తిగత జీవితాల్లో ఎలా ఉన్నాయో, ఏమై ఉన్నావో అది నీవే పరీక్షించుకో, నీవే పరీక్షించుకో. క్రీస్తు నందు ప్రేమ దేవుని బిడ్డలారా, డిస్ట్రాక్షన్ మస్ట్ బి ఓవర్కమ్. ఈ డిస్ట్రాక్షన్స్ ని మనమే జ్ఞానముతో ఐడెంటిఫై చేసి మనమే వాటిని ఓవర్కమ్ చేయాలి. దానికి మనకు సహాయం కావాలి. ఆ సహాయమును అందించేవాడే పరిశుద్ధాత్మ దేవుడు. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పర్పస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఈజ్ నాట్ టు జంప్ అండ్ షౌట్ అండ్ డాన్స్. నువ్వు బయట భావోద్రేకాన్ని నువ్వు ఎగిరి గంతులేసేసి నువ్వు భావోద్రేకాన్ని కలిగేసేసి ఆ ఉజ్జీవం అంటే ఇదే, పరిశుద్ధాత్మ అంటే ఇదే అని నువ్వు మోసపోతున్నావు. దట్ ఈజ్ నాట్ ద పర్పస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గివెన్. దట్ ఈజ్ నాట్ ద పర్పస్. ఇలాంటి డైవర్షన్స్ డిస్ట్రాక్షన్స్ నుంచి నువ్వు తొలగిపోకుండా నిన్ను సరైన సత్యములోనికి నడిపించడం, దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. సర్వసత్యములోనికి నడిపించడం, దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. బట్ ఈరోజు మనం మిస్అండర్స్టాండ్ చేసుకున్నాం. క్రీస్తునందు ప్రేమైన సహోదరుడా, సహోదరి, నువ్వు విశ్వాస జీవితంలో ముందుకు ప్రయాణం చేస్తున్నప్పుడు నేను డైవర్ట్ చేయడానికి అనేకమైనటువంటివి నీ జీవితంలో వాటిని ఐడెంటిఫై చేయి. ఒకవేళ ఆ విషయంలో నువ్వు బలహీన పడుతుంటే మన ముందు కొంతమంది విశ్వాస వీరులు ఉన్నారు, వాళ్ళ వైపు చూడు. వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉన్నారు నిన్ను ఎంకరేజ్ చేయడానికి, ప్రోత్సహించడానికి. వాళ్ళ వైపు చూసి ఆ ప్రోత్సాహాన్ని తీసుకొని సిలువుగా చిక్కులు పెట్టేటువంటి పాపములన్నింటిని విడిచిపెట్టి యేసయ్య వైపు చూస్తూ విశ్వాస జీవితంలో ముందుకు ప్రయాణం చేయి. దేవుడి కొద్ది మాటలు మన వినికిళ్ళు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. తిరిగి సమయాన్ని నేను అధ్యక్షుల వారికి అప్పగిస్తూ ఉన్నాను.